కాలేజీకి వెళ్తే గాని చదువు రాదు, ఇలాంటి చోట్లకి వస్తే గాని ఫలితాలు రావు. ఆఖరికి కృష్ణుడు కూడా తనకు కావాల్సింది ఏదైనా చేసుకోవాలి అంటే భద్రకాశ్రమంకి వెళ్ళాడు. నేను అవతారమూర్తిని, నాకన్నీ తెలుసు, నేను ఇంట్లోనే కూర్చొని సాధన చేస్తాను అంటే పప్పులు అడగవు. ఇన్నాళ్ళు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించాం మనం. చిన్నపిల్లల మనస్తత్వానికి తగినట్టు గురువులు ప్రవర్తించారు. అక్షరాభ్యాసం చేసిన కొత్తలో పిల్లవాడు ఏ రాయమంటే చెయ్యి లాగిపోతుంది. చప్పటి కొడతాం మనం బలదాగా రాసేవాడిని అంటే వాడు జ్ఞాని అయిపోయాను అనుకుంటే మనకి చాలా ప్రమాదాలు వస్తాయి. ఇన్నాళ్ళు మనం చిన్నపిల్లల చేష్టలు చేస్తూ వచ్చాం. ఆధ్యాత్మిక జగత్తులో విద్య ఏమీ నేర్చుకోలేదు మనం. ఆధ్యాత్మిక విద్య అంటూ ఏమీ నేర్చుకోలేదు మనం. కానీ ఆధ్యాత్మికత అనేది ఉన్నది. ఎక్కడా తీరనటువంటి పరిస్థితులు అక్కడికి వెళ్తే తీరుతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని మాత్రం మనం బాగా కలిగి ఉన్నాము. మనకే చాలా సార్లు ఆ అనుభూతులు వచ్చాయి. ఇంకా ఈ 2 సంవత్సరాలలో ఒక గురు పూర్ణిమ అయిపోయింది, ఇంకా 2వ గురు పూర్ణిమ రాబోతోంది. దాని తర్వాత గురు పూర్ణిమ లోపల కుండలిని సాధకులు 125,000 మందిని తయారు చేసేటటువంటి బాధ్యత మన మీద ఉంది, నా మీద లేదు. నేను 100 మందిని తయారు చేస్తాను. ముందు నేను తయారవటానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఇంకొక సాధకులను తయారు చేస్తానంటాం తప్ప కుండలిని జాగరణ జరిగిపోతుంది అంటే తేడా మీకు చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. ఎంతమంది కావాలి మనకి? అందులో మీరున్నారా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఇంకొక ఎప్పుడైతే నాకు 125,000 మందిని కుండలిని సాధకుల్ని తయారు చేయాలి అనేటువంటి ప్రేరణ లేక సందేశము లేక ఆజ్ఞ, నా దృష్టిలో అది ఆజ్ఞ, మీ దృష్టిలో అది ప్రేరణ అవుతుందా సందేశం అవుతుందా అన్నది మీ ఆచరణ బట్టి ఉంటుంది. మీరు ఆచరించగలిగితే అది మీకు ప్రేరణ అవుతుంది, మీరు ఆచరించలేకపోతే అది మీరు ఇతరులకు ఇచ్చేటటువంటి సందేశము అవుతుంది. ఇంకొక అది మూడింట్లో ఏదో ఒకటి జరుగుతుంది. మీరు చేయగలరా చేయలేరా, మేము చేయలేమండి, ఏం పర్వాలేదు మీరు ఇతరులకు చెప్పండి, అప్పుడు అదేమైంది? సందేశము అయింది. ఇట్ ఈజ్ ఎ మెసేజ్. మెసేజ్ ఎవడైనా ఎవరికైనా ఇచ్చేయచ్చు. అంతే చాలా మంది ఓ పిచ్చి ప్రశ్న వేస్తూ ఉంటారు, మేము చెప్పొచ్చా అండి అని. చెప్పొచ్చా అండి అంటే నీకు ఎంత వస్తే అంత చెప్పగలవు. నువ్వు కుండల విద్య చెప్పమంటే నువ్వు ఆ మొత్తం కుండల విద్య చెప్పగలవా? నీకు ఎంత వస్తే అంత చెప్పగలవు అంతే కదా. అంటే చెప్పొచ్చా అండి అంటే ఏం లేదు, చెప్పడే, ఎంత వస్తే అంత చెప్పాం. అంచేత సందేశము ప్రేరణ సాధకులు. సందేశం విని మీకు ప్రేరణ కలిగితే మీరు మొదలెట్టేయచ్చు. మొదలెట్టేసి ఒక సంవత్సరం పాటు కంటిన్యూస్ గా చేస్తే ఇంకా చేసుకోగలుగుతున్నటువంటి వ్యక్తిని సాధకుడు అంటాం. అది నియమాలు. ఇంకొక అశ్వమేధ యజ్ఞము అనేటటువంటి ప్రక్రియ ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో స్టార్ట్ అవుతుందో దాని అర్థం ఏంటి అంటే గురువులు ఆ రాష్ట్రానికి కుండలిని జాగరణ పర్మిషన్ ఇచ్చేశారు. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇదంతా కామనే తప్ప నేను చేయొచ్చా నేను చేయకూడదా అనేటటువంటి ప్రశ్న వస్తే అది వేరే విషయం. అది వాళ్ల మూర్ఖత్వానికి మనం ఏం చేయలేం. కానీ అశ్వమేధ యజ్ఞం ఏ ఏ రాష్ట్రాలలో ఏ ఏ దేశాలలో ఎక్కడెక్కడ జరిగాయో అక్కడక్కడ కుండలిని జాగరణ జరిగిపోయినది. యూనివర్సిటీ ఉన్న ప్రతి చోట పీహెచ్డీ చేసే అర్హత ప్రతి పౌరుడికి ఉంది. కానీ ఆ యూనివర్సిటీలో వాడు పీహెచ్డీ చేయాలి అంటే సబ్జెక్ట్ ఉంటే డైరెక్ట్ గా పీహెచ్డీ చేసేసుకోవచ్చు వాడు. సబ్జెక్ట్ లేకపోతే స్టెప్ వైజ్ గా సబ్జెక్ట్ నేర్చుకుని పీహెచ్డీ చేయాలి. పీహెచ్డీ అనే మాట మీకు అర్థం తెలుసు కదా. పీహెచ్డీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఎంఏ డిగ్రీ పొందాక యూనివర్సిటీలో అంతకంటే పెద్ద డిగ్రీ లేదు చదవటానికి. ఎంఏ కంటే ఎంఎస్సీ కంటే ఎం అనేటటువంటి పదంతో వచ్చేటటువంటి ఒక ఎంబీబీఎస్ తప్ప మిగతా అన్ని కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటాం. అతి ఉచ్చమైనటువంటి విద్యాస్థాయినది తెలుపుతుంది. ఆ సబ్జెక్టులో నువ్వు ఎంఏ చేసేసింటే ఆ సబ్జెక్టులో నీకు తెలియనటువంటి విషయం ఏమీ ఉండదు అని అర్థం. దాన్ని మాస్టర్స్ డిగ్రీ అంటాం. అంటే గురుత్వం మీరు పొందినటువంటి స్థాయి. కుండల్ని అనేది గురుత్వం పొందినటువంటి వ్యక్తులు ఫర్దర్ రీసెర్చ్ ఆ సబ్జెక్టులో ఇంకా కొత్త కొత్త విషయాలు కనిపెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం కుండల్ని అంటే. అంచేత అశ్వమేధ యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో అక్కడక్కడ ఆ రాష్ట్రానికి కుండలిని జాగరణ జరిగిపోయి ఉంటుంది. ఆ రాష్ట్రానికి కుండలిని జాగరణ దానంతది జరగదు కదా. ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఏడు ముఖ్యమైనటువంటి కేంద్రాలు ఉంటాయి. మన శరీరంలో ఏ విధంగా అవుతాయి? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. మన శరీరంలో ఉన్నట్టు అందరి శరీరాల్లోనూ ఉంటుంది. అలాగే ఏ రాష్ట్రంలో అయితే ఈ కుండలిని జాగరణ జరుగుతుందో ఆ రాష్ట్రంలో కొన్ని జిల్లాలుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మరో చూసుకోండి. అంటే అర్థమైందన్నమాట, ఆంధ్రప్రదేశే ఎందుకు ఎన్నుకోబడుతుంది, ఆంధ్రప్రదేశ్నే గురువులు ఎందుకు ఎన్నుకోబడ్డారు అంటే ఖండాలు కరెక్ట్గా రావాలి కదా డివిజన్స్. అంత కరెక్ట్గా ఉన్నది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఒకటే, ప్లస్ హంసవాహిని. మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ బొమ్మ చూశారా? ఈశాన్యం వైపు ఎగురుతూ ఉన్నట్టు ఉంటుంది హంస. ఇంచేత మీరు కాస్త దివ్య దృష్టిలు ఏం అక్కర్లేదు, దీనికి కొంచెం బుర్ర ఉండి కొంచెం మనస్సు ఉంటే, మనస్సు ఉండాలి. హంసవాహిని ఉంది, 24 జిల్లాలు ఉన్నాయి, కానీ నేను గాయత్రి మంత్ర జపం చేయను నీ కర్మ అవడం చేస్తాడు. ఇది ఉన్నావనుకో నువ్వుకేమైనా సందేశం అవుతూ అవుతావు. ఇదంతా ఎందుకు? మీకు ప్రేరణ కలగటానికి. మీరు పుట్టినటువంటి, మీరు జీవిస్తున్నటువంటి ఖండము ప్రకృతి ఎన్నుకున్నటువంటి ఖండము. మరి అలాంటి ఖండం ఏర్పడటానికి, ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ఖచ్చితంగా అనేక మంది మహనీయులు ప్రయత్నం చేసి ఉండాల్సిందేగా. 24 అక్షరాలతో, 24 జిల్లాలతో, 24 అక్షరాల స్ఫూర్తి ఆ పార్ట్స్కి రావాలి అంటే అక్కడక్కడ అనేక మంది మహనీయుల యొక్క ఆశ్రమాలు ఉండి ఉంటాయి. వాటి అన్నిట్లోకి కూడా ఆజ్ఞాచక్ర స్థానంలో ఉన్నటువంటిది జిల్లేలముడి. జిల్లేలముడి ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటుంది. అందుకు కరిష్యే వచనం తవ నష్టో మోహ స్మృతిలబ్ధ్వ తత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మిగత సందేహ కరిష్యే వచనం తవ అనే మానసిక స్థితిలో ఉన్నవాళ్లే జిల్లేళ్ళమూడికి రాగలుగుతారు. మిగతా వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు, ఏదో వంక పెట్టుకుంటారు, వస్తారు, వెళ్ళిపోతారు. దర్శకులు రావచ్చు కదా, ఏ యూనివర్సిటీకైనా దర్శనం చేసేవాళ్ళు రావచ్చు, చూసుకుని పోవచ్చు. కానీ సాధకులు ఆజ్ఞాచక్ర స్థాయిలో ఉంటే తప్ప జిల్లేళ్ళమూడిని సాధన చేసుకోలేరు. అందులో రాత్రి జపం అసలు చేసుకోలేరు, అఖండ జపంలో అసలు పాల్గొనలేరు. కానీ మనం పాల్గొనగలిగాం అనుకోకుండా, ఎక్కువసేపు పాల్గొనగలిగాం. దాన్ని బట్టి ఖచ్చితంగా మన పురాకృత ప్రారంభము లక్కుస్తుంది మనం. కానీ ఆ పురాకృత ప్రారంభము మీకు అవకాశం అయితే ఇవ్వగలదు, కానీ సాధన మీ చేత చేయించదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఎంత తొందరగా మానసిక జాడ్యం నుంచి బయటపడితే అంత తొందరగా మీరు లైన్లో పెడతారు. ఎవ్వడూ మీ చేత చదివించలేరు, మీరు చదువుకోవాల్సిందే. ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చినంత మాత్రాన మీరు ఇంజనీర్ అయిపోరు, చదువుకోవాలి మీరు. అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5-6 సంవత్సరాలు చదువుకోవాలి. దాని తర్వాత మళ్ళా 2-3 సంవత్సరాలు చదువుకోవాలి ఎంటెక్లు అవి చేయాలంటే. ఇంకా అందులో లోటుగా వెళ్ళాలంటే ఇంకో 3 ఏళ్ళు చదువుకోవాలి. అంటే ఒక దశలక్ష ప్రణాళిక అనమాట. ఏంటి, మీకు అర్హత సంపాదించుకున్న ఎంసెట్లో సీట్ వచ్చింది అంటే మీకు చదివే అర్హత వచ్చిందంటే. అంచేత ఈ దివ్యక్షేత్రాలకి మీరు వచ్చినప్పుడు ఏకైక ఉద్దేశం ఏమిటి అంటే అది మీకు అర్హత ఉంది అని తెలుగుతుంది. అది యూ కెన్ డూ ఇట్. కానీ ఇంకా మోహాల వల్ల, జప్తి రాకపోవటం వల్ల, సందేహాల వల్ల నష్టో మోహ స్మృతిర్లభ్వ తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మిగత సందేహ కరిష్యే వచనంతో. ఇది ఈ మానసిక స్థితి మీకు పూర్ణమికి ఒకరోజు ముందు, పూర్ణమి పూర్ణమి తర్వాత రోజు మాత్రమే మీరు గురువుల నుంచి కాంటాక్ట్ చేయగలరు. పరీక్ష మీరు ఎప్పుడు పడితే అప్పుడు రాయలేరు. డేట్ అనౌన్స్ అవుతుంది కాలచక్రంలో. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయని అంటే డిసెంబర్లో నేను రాస్తున్నాను అంటే మీకు అనుమానం వస్తుంది అసలు మీరు చదువుతున్నారా లేదా అని. ఫైనల్ ఇయర్ పరీక్షలు ఎప్పుడు వస్తాయి? మార్చిలోనే ఏప్రిల్లోనే వస్తాయి, అందరికీ తెలుసు కదా అది. హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాస్తున్నాను అంటే అది ఏ నెల అయి ఉంటుంది? ఏ డిసెంబర్ నెలో, నవంబర్ నెలో అయి ఉంటుంది. క్లియర్? అలాగా ఈ పరీక్షలు రాయటానికి ఆ రోజులు ఉపయోగపడతాయి, కరెక్టే. కానీ పరీక్ష రాయటానికి నువ్వు రోజు చదువుకోవాలి. అంచేత నేను సాధన మానేస్తాను, నేను ఆ రోజులే సాధన చేస్తాను అంటే పరీక్షలు మీకు అసలు క్వశ్చన్ పేపర్ కూడా చదవటం రాదు. ఇంకొక సాధన మాత్రం మీరు రోజు చేసుకుంటూనే ఉంటారు. పరీక్ష రోజులో కొంచెం ఎక్కువ చదువుకుంటారు. బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకున్నవాడు మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. ఇంకా అక్కడక్కడ వాళ్ళ స్వార్థాలు వాటి బట్టే రకరకాలుగా పొద్దున్నల్లో చదవనట్టు నటిస్తూ రాత్రుల్లో చదివే స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఇవన్నీ వేషాలు రకరకాలుగా వేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ అసలైంది ఏంటి అంటే మీరు చదువుకోవాలి, సాధన చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఆజ్ఞాచక్ర సాధనకి తగినటువంటి వాతావరణం నిర్మింపజేసుకుందాం. అంటే మీలో ఎవరికి సందేహం వచ్చిండదు, వచ్చిన వాళ్ళకి వస్తుందేమో అనుకుని నేను లేకపోతే మిగతా 7 చక్రాలు ఎక్కడున్నాయి? ఆజ్ఞాచక్రము అయితే మీరు పెట్టేశారు ఇక్కడ, అది మీరు పట్టుకోవాలి. మరి తర్వాత నన్ను అడిగిస్తే అది రైతు తప్ప మూలాధారం ఎక్కడుందో తెలియదు, పట్టుకోండి. అంచేత ఏ విధంగా అయితే మొత్తం శరీరానికి 7 కేంద్రాలు ఉంటాయో పరమాణువుకి 7 కేంద్రాలు ఉంటాయి. అనవరణీయ మహత్వమయ్య అంచేత 7 కేంద్రాలు మళ్ళా ఊర్లో కూడా ఉంటాయి, పల్లెల్లో కూడా ఉంటాయి. అది ఒక పెద్ద అలా 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 లింక్. దాని ఆది మనకు తెలియదు, ఆ లింక్ ఎక్కడి నుంచి ఏర్పడుతుందో ఎక్కడికి అంతం అవుతుందో మనకు తెలియదు. అది వాడు చెప్పింది ఆది మధ్యాంత రహితుడు, ఇంతది ఆది మధ్య అంత రహితుడు. అంచేత జిన్నెల మూడులోనే ఆజ్ఞాచక్రం ఉందా అంటే జిన్నెల మూడులోనే ఉంది ఆజ్ఞాచక్రము, మీకు ఆజ్ఞాచక్రం ఉంది. అంటే జిన్నెల మూడికి ఎందుకు వస్తున్నావు అంటే మీ ఆజ్ఞాచక్రం స్పందించడానికి. ఉదాహరణకి ప్రతి ఊళ్ళోనూ విద్యాలయాలు ఉంటాయి, చిన్న విద్యాలయాలు ఉంటాయి, పెద్ద విద్యాలయాలు ఉంటాయి. ఆ చిన్న పెద్ద విద్యాలయాలన్నీ కూడా విశుద్ధ చక్రాలు అనమాట ఆ ఊరికి. మరి ఎన్ని స్కూల్స్ ఉన్నాయండి? విశుద్ధ చక్రంలో 16 దళాలు ఉంటాయి కదా. అంటే కనీసం 16 స్కూళ్ళైనా ఉండాలిగా, కనీసం. మీకు కావాలంటే దాన్ని క్లోనింగ్ చేసుకోండి, కావాల్సిన మీరు చేసుకోవచ్చు, అర్థమవుతుంది కదా. అంచేత చక్రాలంటే 16 ఉండాలి, చక్రాలంటే ఒక ఊళ్ళోనే ఉండాలి, ఒక భూఖండంలోనే ఉంటుందని ఏం లేదు. అన్ని మన శరీరంలోనే ఉన్నాయి, అన్ని మన బాహ్య ప్రపంచంలో కూడా ఉన్నాయి. కానీ మనలో ఉన్నటువంటి చక్రాలు జాగృతం అవ్వాలి అంటే బాహ్యము నుంచి ముందు వైబ్రేషన్స్ రావాలి మనకి. దానికి ఇలాంటి స్థలాలకి రావాల్సినదే. మేము కుండలిని సాధన చేస్తాం, ఆధ్యాత్మిక విద్యలో ముందుకు వెళ్తామంటే మీరు నెల నెల పౌర్ణమికి ఇక్కడికి రావాల్సిందే. మేము రాలేము, నెక్స్ట్ బెస్ట్ ఏంటప్పుడు ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. రాలేదు నిజమే, చాలా మంది వాళ్ళ ఉద్యోగ ధర్మాలు అవి వచ్చేవాళ్ళు చెప్పడం. ఇంకా వాడేం చేయాలి? మరి వాడు రాలేడు పౌర్ణమికి, వాడు రాలేడు, మరి ఏం చేయాలి? వాడు ఊళ్ళో ఆజ్ఞాచక్రం ఎక్కడుందో పట్టుకోవాలి. అది నెక్స్ట్ బెస్టే, ఫస్ట్ బెస్ట్ కాదు. నువ్వు రాలేకపోతే ఇక్కడికి రాగలిగే వాళ్ళకి చెప్పాలి, మీరు రాగలిగే వాళ్ళకి ప్రోత్సహించాలి. ఒకవేళ వాళ్ళ పిల్లల వల్ల దేని వల్ల వాళ్ళు రాలేకపోతా ఉంటే మీ పిల్లల్ని నేను చూసుకుంటానులే అంటే మీ మీద ముందు వాళ్ళకి నమ్మకం ఉండాలి, వీళ్ళు చూసుకుంటాడులే అని. బతుకులు అనిస్తే ఎవడు మీ పిల్లల్ని వదిలి వెళ్ళరుగా, అర్థమవుతుందా? ఏంటో ఆ నమ్మకం కలిగించాలి అంటే ముందు ఆ విధమైనటువంటి సత్సంబంధాలు మీ మధ్య ఉండి ఉండాలి. లేకపోతే మీరు గబుక్కులు మా పిల్లవాడిని మీ దగ్గర వదిలేస్తున్నామండి, మీరు కాస్త చూడండి అంటే ఆ అల్లరివాడిని నేను ఎక్కడ చూస్తామండి. ప్రశ్న అల్లరి కాదు, ప్రశ్న అల్లరి ఏంటి అంటే నువ్వు వెళ్ళలేకపోతున్నావు, వెళ్ళగలిగేవాడు కేవలం ఆ పిల్లవాడి వల్ల వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు నీ బాధ్యత ఏంటి అంటే వాడు ఎంత అల్లరివాడు అయినా వాడిని చూసుకోవాల్సిందే. నువ్వు అర్థమ్మ పరమార్థం గమయాన్ని నోట్తో అంటాం కాదు, ఇతరులకు ఉపయోగపడేటువంటి పనికి మీరు ఉపయోగపడగలిగితే అది మీరు వెళ్ళటం కంటే గొప్పది అనేటటువంటి భావన రావాలి. నేను వెళ్ళాలి కనుక నా వాడిని చూసుకో, అలా అందరూ అలా చూసుకుంటూ ఉన్నామని అంచేత రాలేదు అంటే సరే ఇంకా నాకు బ్రహ్మానందం వచ్చేస్తుంది. అబ్బా ఇంత నిస్వార్థ పనులు ఉన్నటువంటి దేశంలో ఇంకా ఈ దేశం ఇలా ఏడిసిందే అని. ఇంకేత వేషాలు మాత్రం వేయకండి, ఇంకా చాలా స్పష్టంగా చెప్పింది అవగాహన చేసుకుని చేయగలిగితే చేయటం, లేకపోతే ఇతరులకు చెప్పటమే అంతే తప్ప మేము చేయలేకపోయాం కనుక మీ మనసులో ఈ ధ్యానం దాచిపెట్టుకోవద్దు. నేను చెప్పినటువంటిది ఇంటింటికి వెళ్ళి మనిషి మనిషికి చెప్పలేను. ప్రశ్న అందుకే నేనేం చెప్పాను మీకు అంటే మీరు ఈ క్యాసెట్ రికార్డ్ అవుతోంది కనుక ఈ క్యాసెట్స్ అయినా వినిపించండి. అది చేయటం ఇంకా మొన్న గురుపూర్ణిమ నాడు క్యాసెట్స్ తీసుకోమంటే అసలు క్యాసెట్స్ తీసుకున్న వాళ్ళే ఉండుండరు, తీసుకున్న మూల ఎక్కడో బూజుబడుతూ ఉంటుంది. అది నేను చెప్పేది అసలు మిమ్మల్ని అందరినీ పెట్టే గదిలో పెట్టే చింత పెరిగి పెట్టే బాధాలు అసలు. మరి ఆ బాధే గురువు ఎప్పుడు వస్తాడో మీ అదృష్టం. రెండు రకాలుగా, బాధే గురువు రాకుండా మీకు వచ్చేసింది అనుకోండి అదృష్టం ఉంటుంది, బాధే గురువు దగ్గర నేర్చుకున్నారనుకోండి ఇంకా అదృష్టం ఏంటి అంటే తొందరలో వచ్చేస్తుంది. అందు రకాల లాభమే, ఇలా చేసుకున్నా అలా చేసుకున్నా ఇంకొక ఈ క్యాసెట్స్ ఉపయోగించినట్టు మీరు కూడా వినాలి. ఇది విన్నంత మాత్రాన్ని మీకు అర్థమైపోయింది అనుకోవద్దండి. ఏమీ అర్థం కాదు మీకు. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ అసలు అర్థం కాదు మీకు. 20 మీ పని చేయడానికి ఏం చేయగలం? క్యాసెట్స్ మీరు వింటూ ఉండండి. పోనీ ఇంట్లో క్యాసెట్ ఆన్ చేసి వదిలేండి, పచ్చింటి వాడు వింటూ ఉంటాడు. అదేదో సినిమాలో నేను చూశాను, టీవీ చూడాలి అంటే తాతయ్య గారు టీవీ చూస్తారా అని వాడి కిటికీ తల్లి తెలుస్తుంది. పక్కింటి వాళ్ళు టీవీ చూసే టైం అవుతుంది. ఏ సినిమా నాకు గుర్తులేదు కానీ కూర్చో వేస్తారు అక్కడ కదా. పక్కింటి వాళ్ళు చూడరు, వాళ్ళు ఏదో ఆన్ చేసుకుంటారు, ఏదో పనులు గడుపుతారు. ఈ తాతయ్య గారు మాత్రం గుర్తుగా చూస్తాడు. అలాగే మీరు క్యాసెట్ ఆన్ చేసి పెడుకోండి, పక్కింటి వాళ్ళైనా వింటారు బై ఛాన్స్. అది ఇన్ని సార్లు చెప్పినా ఒక లైన్ లో పడలేకపోతున్నారు. అది మీకు చాలా సిగ్గుకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము పెద్దవాళ్ళం, మాకు అవగాహన వచ్చేసింది, జ్ఞానం ఉంది అనే భ్రమలో ఉన్నారు తప్ప మీరేమీ పెద్దవాళ్ళు కాదు. మీరు చిన్న పిల్లలు కంటే మీ కృష్ణుడు. అంటే ఎన్నిసార్లు చెప్పించుకుంటారు మీరు? ఎప్పుడు అర్థమవుతుంది మీకు? క్యాసెట్ వినటానికి మీకు అవకాశం లేకపోతే మీకు ఏమర్థమవుతుంది? మనం ఎప్పుడో ఒకళ్ళు మేము మొదటిసారి ఆ పుస్తకం తీసామండి అంటారు. ఆ పుస్తకం పబ్లిష్ అయిన 20 ఏళ్ళు అయింది. మనపరి వారు వాళ్ళే పుస్తకం తీసి అడిగిన పాపాన పోలేవాళ్ళు. మీ స్కూల్లో పిల్లలు మొదటి వారంలో ఆ చాప్టర్ చదవకపోతే ఏం చేస్తారు మీరు? మరి మిమ్మల్ని ఏం చేయాలో అది చేసుకోండి. మీరు ఇక్కడ చేసుకోకండి, ఇంటికి వెళ్ళి చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఉన్నందరూ బాధన పడతారు. ఏంటైపోయింది సడన్ గా వీళ్ళందరికీ? మీరేం చేసుకోరలేండి అది. కానీ చెప్పే బాధ్యత నాది, నేను వదలను కూడా ఈ 3 ఏళ్ళు. మీరు వినకపోయినా నేను చెప్పాను కదా, సందేశం లాగానే చెప్పుకుంటూ పోతాను. కాస్త సిగ్గుంటే ప్రేరణ తెచ్చుకోండి, ఆచరించండి. అది చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఏం ఆచరణ చేస్తారో తెలియకుండా మీకు సబ్జెక్ట్ చదవండి. ముందు టేప్స్ వినండి. టేప్స్ ఎందుకు వినమంటాను అంటే నేను చదివిన పుస్తకాల సారాంశం మీకు వెళ్ళిపోతుంది. మీకు ఇదంతా తెలుసుకోవాలంటే అన్నీ పుస్తకాలు చదువుతాను. ఇక నా టేప్స్ కంటే ఎక్కువ విషయం మీకు ఎక్కడా ఏ గురువు దగ్గర దొరకదు. అహంకారం వల్ల కాదు చెప్పేది, అది ఫ్యాక్ట్. అది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. అది తప్ప మేమేమేమో స్వాధ్యాయం చేసేస్తామంటారు, చేయకండి అది. కానీ కొంతమందికి కొన్ని గురువుల పుస్తకాలు చదవమని చెప్పా, మరి చెయ్యాలి అది. మీరు నా టేప్ తినమన్నాను కదా, అంతా తర్వాత వదిలేస్తారు. అన్నం తినమన్నాను, మధ్యగా అన్నం తినమన్నాను, మరి మిగతా వదిలేసి మధ్యగా వేసుకుని లేచిపోండి. మరి చేయదు అక్కడ మాత్రం. అన్ని ఇంకా వచ్చిన రాలేదండి, కసేపు కూర్చుంటే చెయ్యండి, పోయినా పర్వాలేదు, ఉడికించి పెట్టండి. ఇక్కడ మాత్రము గురువులు వడ్డించిన విస్తరిగా పుస్తకాలు మీకు అందజేస్తే చదివే ఓపిక లేదు. కానీ గురువులు ఏం చేసేయాలి? మీ కోరికలన్నీ తీర్చేయాలి. అది మీకు అర్హత ఉందో లేదో కూడా పట్టించుకోరు. మీరు పరీక్ష రోజుల్లో నాకు భలే ఆశ్చర్యం ఇస్తుంది, మాస్టర్ పరీక్షకు వెళ్తున్నాం, మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. ఫోన్ కాల్స్ అందులో పోనీ, వచ్చి అడగటం కూడా ఉండదు. ఫోన్ కాల్స్ ఏంటండి మాస్టర్, మేము పరీక్ష వెళ్తాం. నన్ను ఏం చేయమంటారు? మీ పరీక్ష వెళ్తే నన్ను ఏం చేయ, నేనేం చేయగలరు? ఎవరు ఏమీ చేయలేడు, ఏ గురువు కూడా. నువ్వు చదువుకోవాలా? నువ్వు చదువుకున్న తర్వాత అప్పుడు నువ్వు పరీక్షలో రాయగలిగేది కరెక్ట్ గా రాయగలగటానికి గురువు బ్లెస్సింగ్ గ్యారంటీగా ఉపయోగపడుతుంది, స్థిరత ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. ఇంకా ఈ జిల్లేల 3లో జరిగేటటువంటి ఈ 3 రోజుల కార్యక్రమాలలో 3 విశేషమైనటువంటి పనులు మీరు చేయాలి. మొట్టమొదటిది ఏంటి అంటే మీరు మర్చిపోవాలి. పని చేయకుండా జాగ్రత్తగా ఉన్నవాళ్ళు, మందమతులు, వీళ్ళందరూ ముసలాళ్ళు. ఇంత తప్ప వయసులో 16 ఏళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళు ముసలాళ్ళు కాదు అనుకోకండి. కానీ ఓ 75 లైన్లో కూర్చుండము. అడ్డదిడ్డంగా కూర్చుంటే అంటే ఎదుటి వాళ్ళకి, ముఖ వాళ్ళకి, మన వాళ్ళే అడ్డదిడ్డంగా కూర్చుంటే. ఇంకొక మొట్టమొదట ఇది గుర్తుంచుకోండి, మీరు ఇతరులకి చేసినటువంటి మేలు మీరు మర్చిపోవాలి. వాళ్ళు చేయలేదు నాకు, వాళ్ళు నా మాట వినలేదు, అసలు ఎందుకయ్యా మీ మాట విన్నాను, నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీ గురించి లేదా నాకు కోపం ఎందుకు రావటం లేదంటే ఇంత తెచ్చుకున్నా నా మనసులో అది బాగా కూరుకుపోయింది చిన్నప్పటి నుంచి. అసలు ఎందుకు మీరు నా మాట విన్నాను? మీరు వచ్చారేదో, మీకు తోచకొచ్చారు, పని పాట లేకుండా వచ్చారు. ఖచ్చితంగా మీరు తోచకే వచ్చుంటారు బోరు కొట్టి. ఇంకేంటే నేర్చుకోవటానికి వచ్చుంటే మీరు మారిపోయి వెళ్ళి ఉండాలి ఇన్ని ఏళ్ళు బట్టి ఇంకొన్నప్పుడు కదా. అర్థమైపోతుంది కదా, మీరేం నేర్చుకోవటానికి ఏం రాలేదు. 22 ఏళ్ల బట్టి పాడిన పాటే నేను పాడుతున్నాను అంటే అర్థం ఏంటి అంటే మీరు గ్యారంటీగా నేర్చుకోవడానికి రాలేరు. అది నాకు అర్థమైపోయాక మీరు ఎందుకు నేర్చుకోలేదు అని నాకు కోపం రాదు. అంచేత ఇప్పటికీ నాకేం కోపం రావటంలే. వాళ్ల మెసేజ్ మీకు చెప్తున్నాను, వాళ్ల వ్యధ నేను మీకు చెప్తున్నాను. ఏ మాత్రము మనకి సిగ్గు ఉండే భారతీయులమై ఉంటే ఇప్పుడైనా మీరు లైన్లో పడండి. ఇంకోటి కూడా నేను చెప్పాను, మీరు పడినా పడకపోయినా ఆ పని జరిగిపోతుంది. వన్ వరల్డ్ అన్నాం, వన్ వరల్డ్ అయిపోయింది. ఇన్స్టంటేనియస్ గా మీరు కావాలంటే ప్రపంచంలో ఏ మారుమూలకైనా ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. కొంచెం డబ్బు ఉండాలి, అది వేరే విషయం. అవసరం అవుతే డబ్బులు వచ్చేస్తాయి. డబ్బుకర్ ఇంటికి వెళ్ళాలి, పెళ్లికి అటెండ్ అవ్వాలి. ఒకరోజు ముందు మనకి తెలిసింది కొన్ని కారణాల వల్ల ఇమీడియట్ గా ఫ్లైట్ లో వెళ్ళిపోతాం. డబ్బు ఉందా లేదా అని ఆలోచించి ఎక్కడి నుంచి అక్కడి నుంచి డబ్బు సమకూర్చుకుంటా వెళ్ళిపోతాం. అంతకంటే అతి ముఖ్యమైనటువంటి ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి 5-6 సంవత్సరాలలో మరి మీరు ఎన్ని ఫ్లైట్స్ ఎక్కుతారు, ఎలాగ ధన సముపార్జన చేస్తారు, ఎలాగ ఈ విషయాన్ని మీరు సాధన చేసుకుంటే ఇతరులు చెప్తారు అనేది మీ హెడేక్. అది మాత్రం ఖచ్చితంగా గురువుల హెడేక్ కాదు, అది మీరు గుర్తుంచుకోవాల్సిందే. మీరు చాలా ఒకటేంటంటే గురువులు అనుకూలమైనటువంటి వాతావరణం కలగజేస్తే చేస్తాము అని. వాళ్ళకేం కరం కట్టిందయ్యా, మీకు అనుకూలమైనటువంటి వాతావరణం తయారు చేయడానికి మీరు అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు మీరు గుర్తుంచుకోండి. వ్యాలాసుల మహర్షి లాంటి వ్యక్తి ఒకే ఒక మాట అంటాడు 40 ఏళ్ల కిందట, మనిషి ఏం చేస్తాడో నేను చెప్పలేనన్నాడు. సర్వజ్ఞులైనటువంటి సర్వసమర్థులైనటువంటి వ్యక్తుల నోటిలోంచి ఆ మాట వస్తే అది ఆనందదాయకమైనటువంటి మాట ఏం కాదు అంటే దే కాంట్ బిలీవ్ అస్. మేము మనుషుల్ని నమ్మలేమయ్యా, ఇవాళ ఒక మాట అంటాడు, రేపు ఒక మాట అంటాడు. గురువుగారు అంతా మీరే అంటాడు. అయితే వచ్చే నాయన అన్నాడు అనుకో, ఆగండి గురువుగారు అంటాడు. మరి గురువుగారు అంతే మీరే అన్నది నమ్మమంటావా, నువ్వు ఆగటాన్ని నమ్మ, నువ్వు ఆచరణే కదా ఇంపార్టెంట్. అనేక సార్లు విన్నాను నేను హరిద్వార్ లో అక్కడ గురువుల దగ్గర ఎన్ని వేషాలు వేసేస్తారు గురువుల దగ్గర. నువ్వు లేకపోతే మేము బతకలేమంటారు, పిల్లి మొక్కలు వేసేస్తూ ఉంటారు. అది పాపం ఈ గురువులు చూసి ఏ విధంగానూ భ్రమపడరు అన్నది మీరు గుర్తుంచుకుంటే మీ కంట్రోల్లో మీరు ఉంటారు. వేష లేదు, మీరు చెప్పినంత మాత్రాన గురువు నమ్మాడు. మీ ఆచరణ మీకే తెలుస్తుంది. మళ్ళీ గురువు మార్కులు వేయండి మీరు, మేము కరెక్ట్గా చేస్తున్నాం లేదా అని అడుగుతారు చాలా మంది. ఏం మార్కులు వేసేది సార్? క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేస్తే కదా నువ్వు మార్కులు వేయటానికి. నువ్వు అనుకుంటున్నావు నేను క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేశాను. అంతేత పూర్ణిమకి ఒకరోజు ముందు, పూర్ణిమ పూర్ణిమ తర్వాత ఖచ్చితంగా సాధ్యమైనంత మంది వేలాది వేల సంఖ్యలో ఢిల్లీల ముడికి రావాలి. ఆ రాసే వచ్చిన సందేశము మీరు రాలేకపోతే రాగలిగే వాళ్ళని పంపించటము ఫోర్స్ చేయటము చేయాలి. స్నేహితులు మీరు చూసి ఉంటారు కదా, కాస్త 4 సార్లు చెప్తే చేసేస్తాం మనం. స్నేహితులతో ఏదో అడుగుతాం, మనం ఇచ్చేద్దామా ఇచ్చేద్దామని మన సంశయం ఉన్నప్పుడు. మీ అనుభవమే కదా, స్నేహితులు కాస్త కాదు వచ్చేయంటే వచ్చేస్తారు, వద్దు అంటే మా ఉచ్చేయడం మానేస్తారు. చెప్పి అది అవగాహనలో చేసుకోండి. అది ఇక్కడికి రాకుండా మేము ఏదేదో చేసేయగలమో మీరు చేయలేరు. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నామంటే ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఇక్కడ రావటానికి మీకు బ్రేక్ పడిపోతుంది. రానివ్వరు మిమ్మల్ని. చాలా ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు, మీ అర్హతను చూస్తారు. నిజంగా మీకు ఆజ్ఞాచక్రం అంటూ ఉందని తెలుసా? ఇప్పుడు మీకు తెలియదు. మీరు అంటారు ఆజ్ఞాచక్రం అని, ఎక్కడుందో తెలియదు మీకు. తెలుసా ఎక్కడుందో అంటే ఇక్కడ ఉంటారు. శరీరంలో ఉండదు ఆజ్ఞాచక్రం. ఏ చక్రము శరీరంలో ఉండదు. శరీరంలో దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అది కూడా మనకి చాలా మంది తెలియదు. ఆజ్ఞాచక్రం అంటే శాస్త్రం అనాహతం. ఇక్కడేం లేవు అవి, ఉంటే డాక్టర్లకి ఈ పాటికి దొరికిపోయేవి. కానీ ఆ దరిదాపుల్లో లింక్స్ ఉన్నాయి. ఇంచేత అలాంటి ఇది తెలిసి 5 ఏళ్ల తర్వాత మీరు ఇక్కడికి రాలేకపోతే మీకు తెలియదు మీరు ఎంత బాధపడతారు. ఇంచంటే అప్పుడు అక్కడికి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళ అదృష్టాలు, ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళ స్థాయి మీకు అర్థమవుతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్. సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైన్స్ ఆయిల్ మైన్స్ దొరికేవి, పెట్టుకోవాల్సి వచ్చేది. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు మనుషులు, దాన్ని ప్రాస్పెక్టర్స్ అంటారు. ఇటుకోటనే తవ్వుకోటనే ఫ్రీ అనమాట. అప్పుడు ఎవరికి ఏం తెలియదు ఆయిల్ ఉంటే ఎంత లాభమో, బంగారం ఉంటే ఎంత లాభమో, ఎలా వెతుక్కోవాలి. వాళ్ళు ఇప్పుడు ఆ మైనింగ్ కంపెనీకి ప్రొపరేటర్స్ అదే అయిపోయారు. వాళ్ళ వంశానుక్రమంగా కోట్లాది కోట్ల ఆస్తులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటి అంటే ఆ ముందే వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ పూర్వజులు వాళ్ళ దేశాన్ని వదిలేసి ఆఫ్రికాలో, ఆఫ్రికాలో భయంకరమైనటువంటి రోగాలు ఉన్నాయి దోమలు అవి పుట్టడం వల్ల, వాటన్నింటినీ ఎదిరించి వసతి ఉండేది కాదు. ఆఫ్రికన్ జంగల్స్ తెలుసు కదా, పేరే అది ఆఫ్రికన్ సఫారీ అని. ఆ జంగల్స్ గా వెతుక్కున్నారు వాళ్ళు. ఇప్పుడు గొడవ అది బ్రిటిషర్స్ కి అక్కడికి. ఆ వెతుక్కున్న వాళ్ళు బ్రిటిషర్స్, వాళ్ళ రాజ్యం ఏమి ఇస్తున్నారు? నువ్వు కాదంటే ఆగుతున్నాయండి. అంచేత ఇప్పుడు అంత టైం కూడా లేదు మీకు. 5 ఏళ్ళు టైం ఉంది. 5 ఏళ్ళు ఏంటి, నేర్చుకుని నిష్ణాతులైపోయి ఇక్కడ మీరు స్థావరం ఏర్పరచుకోవడానికి.
వీళ్ళు ఏర్పరచుకోలేదు, ఖచ్చితంగా బయటగా వెళ్ళడం వస్తాడు. ఇక్కడ వాళ్ళకు కూడా చెప్తున్నాను, నాకే మొహమాట ఏం లేదు, ఇక్కడ ఉన్నంత మాత్రాన వాళ్ళకి అర్హత ఉంది అని నేనే అనుకోవటం లేదు. కానీ వ్యక్తిగతమైనటువంటి స్థాయి తెలుసుకునేంత స్థాయి నాకు లేదు. అంచేత అందులో కూడా చాలా మంది నిష్ణాతులు ఉండి ఉండవచ్చు, నేను చూడండి కదా. అంచేత నేను చెప్పేది ఆచరణ లేకుండా ఆ స్థాయి లేకుండా ఇక్కడ ఉంటున్నాం కనుక మాకు ఆ స్థాయి వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం రాదు. అది ఐదేళ్లలోనే జరిగిపోతుంది, ఇంకా ముందే జరిగిపోతుందేమో. ఇంకేంటో మీరు నా జీవితంలో చూసి ఉంటారు, అన్ని ప్రీపోనే, ఏది పోస్ట్పోన్ అవలే ఇంతవరకు. ఇంచేత ఒక ఐదేళ్లలో జరుగుతుంది అంటే మూడేళ్లలోనూ జరిగిపోవచ్చు. ఇంకేంటే ఇక్కడ నేను చెప్తూ ఉంటే మీ ఉద్దేశం ఏంటి, కేవలం ఒక మైక్నే పంపిస్తారా? ఈ మల్టీమీడియా సిస్టమ్ ఉన్నప్పుడు ఎంతమంది చేత గురువులు ఈ విద్యను నేర్పిస్తున్నారు, ఎక్కడెక్కడ నేర్పిస్తున్నారు? కెమిస్ట్రీ అనేది హిందూ కాలేజీలోనూ చెప్తారు, ముస్లిం కాలేజీలో చెప్తారు, క్రిస్టియన్ కాలేజీలో చెప్తారు, గుంటూరులో. ఇంకా అనేక కాలేజెస్ ఉన్నాయి, అక్కడ చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో అనేక కాలేజెస్ ఉన్నాయి, అక్కడ చెప్తారు. కానీ ఆ కెమిస్ట్రీ చదివిన వాళ్ళలో కెమిస్ట్రీలో నిష్ణాతుడు ఎవరవుతాడు, సైంటిస్ట్ ఎవరవుతాడు తెలియదు. కానీ మీకు ఆ పాసిబిలిటీ ఉంది. ఇంకేంటి, మీరు ఫస్ట్ బ్యాచ్కి వచ్చినట్టు ఉన్నారు, వచ్చారో లేదో నాకు తెలియదు, మీరు ఫస్ట్ బ్యాచ్లో ఉన్నారో లేదో. వచ్చినంత మాత్రాన మీరేం ఫస్ట్ బ్యాచ్కి ఎవరు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విద్యను మీరు ఆచరణలో పెట్టగలగాలి. అది చాలా స్పష్టంగా అవగాహన చేసుకోండి. ఈ ఆచరణలో పెట్టడానికి కావలసినటువంటి కొన్ని సూత్రాలు మనము అక్టోబర్ 14వ తారీఖు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మనం సంకల్పాలని 2 లీటర్ నీళ్లు తాగుతాం, అదేదో జోక్ అనుకోకండి. అది లేనటువంటి వాడు యోగ సాధనకి పనికిరాడు. పూర్వకాలంలో అలా నీళ్లు దొరికేటటువంటి చోటలే ఆశ్రమాలు ఉండేవి. ఇచ్చేంటే పైపులు అవి లేవు, అప్పుడు లేవు కదా. అంటే నది ఒడ్డున ఎందుకు పెట్టుకునేవారు అంటే నీళ్లు కావాలి. రోజుకు 5 సార్లు స్నానం చేసేవాళ్ళు, అంతంత నీళ్లు తాగాలి వాళ్ళు, నది ఒడ్డున పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ కర్మ లేదు మనకి. కానీ మా హైదరాబాద్ లో అక్కడ నీళ్లు రావటం లేదండి. నువ్వు నీళ్లు తాగుతే కదా నీళ్లు వచ్చేది. చెయ్యిలా ఎత్తి పెట్టుకుని చెయ్యి ఉపయోగించుకోబోతే చెయ్యి ఏమవుతుంది, ఎండిపోతుంది తెలుసా. అది హాఫ్ ఖరా బాబా అని అలహాబాద్ లో ఒకడు కుంభమేళాలో వస్తూ ఉండేవాడు. ఇప్పుడు మరి ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఆయన 40 ఏళ్ల బట్టి చెయ్యి ఇలాగే ఎత్తి పెట్టుకున్నట్టు. ఆయన గొప్ప సాధన, ఇందుకు పనికిరాని సాధన ఒకటే. ఆ చెయ్యలేకపోయింది, కృషించిపోయింది, గోల్డ్ లెవెల్ చందరు దిగిపోయి వేళ్లాడుతుంటే అది చూడటానికి అందరూ అంటగడతారు. అదే బాబా. అప్పుడు నాకు చెప్పారు, ఇలా బాబా ఉన్నాడు, దానికే ఉందయ్యా నువ్వు, వాడు పుడి చేయొచ్చాడు కదా, నువ్వు అడం చేయొచ్చు, దయా హాత్ బాబా అయిపోదు కానీ నిన్ను ఫోటోలు తీస్తారు. పిచ్చి పెద్ద ఉండాలని చెప్తున్నాను. ఆచరణ లేనప్పుడు ఇది ఎందుకు పనికిరాని ఆచరణలో దర్శనమైపోతాయి. అది మన దౌర్భాగ్య స్థితిని చూపిస్తాయి తప్ప అతని గొప్పతనాన్ని చూపించడం లేదు. చెయ్యెత్తి పెడితే ఏంటి గొప్ప, కాస్త ముందు పట్టు పెడితే మీరే ఎత్తేసేయచ్చు. అట్లా ఖచ్చితంగా మీరు 10 ఏళ్లలో పెట్టారనుకోండి, గిరీజ్ లోన్ బుక్స్ మీద తగ్గులు వెళ్ళిపోతారు, ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చేస్తుంది. రాదా, ఎవరు ఎంత తొందరగా కోడిగుడ్లు తినగలరు, ఎవరు ఎన్ని అరటిపళ్ళు తినగలరు, ఏం పందాలు, దానికి వరల్డ్ రికార్డ్స్. అంటే ఎంత భ్రష్ట పెట్టిన మానసిక స్థితిలో మొత్తము మానవ సమాజం ఉందో అర్థమవుతుందా. అంచేత మీరు వాళ్ళు కరెక్ట్ గా అని మీరు చాలా గొప్పవాళ్ళు అనుకున్నారనుకోండి, వాళ్ళ సర్టిఫికేట్ కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సిన సర్టిఫికేట్ వీళ్ళది. వీళ్ళ సర్టిఫికేట్ ఇచ్చిందన్న నమ్మకం వీళ్ళది ఎంతవరది, పిల్లల ముళ్ళు అమ్మ మేనేజ్మెంట్ దీని వాళ్ళ సెక్రటరీ పెట్టుకుంటుందా, ఎవరిది అమ్మది. అమ్మ సర్టిఫికేట్ ఇచ్చిన దానికి నిదర్శనం ఏంటంటే మీరు మళ్ళీ మళ్ళీ రాగలుగుతారు. మనకు రావచ్చు, మీరు ప్రమాదం ఏం లేదు. కానీ మీకు ఆదర్శం అంటే ఎక్కి దిగిపోయి మళ్ళా వెనక్కి వచ్చారనుకోండి, అది ఎంత శోచనీయమైనటువంటి పరిస్థితి మీకు 5 ఏళ్ల తర్వాత అర్థమవుతుంది. మీరు ఆ శోచనీయ స్థితిలో ఉంటే ఇంకా మీ బాధలు ఏమిటి, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అది మీ ప్రారంభం. దానికి ఎవరు ఏం చేయలేదు. కానీ బస్ ఎక్కే వచ్చు మీరు ఈ మార్గంలో పట్టడానికి, మీ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్లో ఏం అంటారో, ఇంజనీరింగ్ చదవడానికి మీకు డబ్బుందా లేదా, మీరు వీరికి ఎంత దూరంలో ఉంటున్నారు, మీ ఇంటి పక్కన కాలేజీ ఉందా, నాకు బలే ఫోన్ వస్తుంటాయి మాస్టర్ నాకు ఉద్యోగం లేదు. తర్వాత 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ ఫోన్ వస్తుంది, మాస్టర్ మీ దగ్గర ఉద్యోగం వచ్చింది అని. దాని తర్వాత మళ్ళా ఫోన్ వస్తుంది, ఆ ఉద్యోగం ఏదో మా ఇంట్లోనే దొరికేదైతే చూడండి, వెళ్ళదని అంత దూరం నేను వెళ్ళలేక ముందు చెప్పడవాడు, ముందు ఏ ఉద్యోగం వచ్చినారైతే అంటే చూడండి నష్టం ఎలా పడుతుందో మనసు. ముందు ఏమంటావు అంటే నాకు ఏ ఉద్యోగం వచ్చినా ఎక్కడొచ్చినా పర్వాలేదు మాస్టర్, అస్సాంలో వచ్చినా విడిపోతాం వచ్చింది ఆనందంగా ఏం వెళ్ళాడు, అంత దూరం వచ్చింది మాస్టర్. ముందు చెప్పింది ఏంటి సార్, మానసిక స్థితి కరెక్ట్ చేసుకోండి, అది ఫర్గెట్ అనే దాని చెప్తున్నాను ఇదంతా కూడా. మిగతా విషయాలన్నీ మర్చిపోండి, అన్నీ మర్చిపోవాలి మీరు. ఏకైక మీరు స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే గురువులు మీ నుంచి ఏమి కోరుకుంటున్నారు, ఇది ఒక్కటే గుర్తుండాలి మీకు. అది ఎలా తెలుస్తుంది మీకు, గురువుల పుస్తకాలైనా చదవండి, లేకపోతే చదివిన వ్యక్తుల నుంచి నేర్చుకుని ఏ పుస్తకాలు చదివితే బాగుంటుందో అది చదువుకోండి. చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తిని నమ్మకండి ఎప్పుడు కూడా, చాలా స్పష్టంగా చెప్తున్నారు నేను చెప్పినా, నేను చెప్పినంత మాత్రాన అది కరెక్ట్ అయిపోదు. నేను ఏ పుస్తకంలో చదివాను అది మీరు చూసి ఆ లైన్ ఉందా లేదా ఆ లైన్, ఒక్కసారి ఒకే లైన్కి అనేక అర్థాలు వస్తూ ఉంటాయి, నాకు ఒక అర్థం రావచ్చు మీకు ఒక అర్థం రావచ్చు. అంచేత కనీసం ఆ ఈ విషయాలు ఎక్కడున్నాయో మీకు తెలియదు కనుక అంతవరకు నన్ను ఉపయోగించుకోండి. ఇన్ని పుస్తకాలు మీరు మధించి చదివి ఎక్కడ ఏమున్నాయో మీకు తెలియదు కనుక, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో నేను మీకు చెప్తూనే ఉన్నాను. నేను కొంతమందిలోతే ఒక గురు పరంపరని పట్టుకుని వెళ్లాడమన్నాను నేను, కొంతమందికి ఏమన్నాను శ్రీరామ శర్మ ఆచార్యాన్ని పట్టుకుని వెళ్లాడండి ఆయనే మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అన్నాక మళ్ళీ దారి తప్పకండి. మీరు అరవిందే పట్టుకోండి, పట్టుకోవాలంటే మాకు ఇష్టం లేదు, ఇంజనీరింగ్ కోర్సులో వాడికి కంప్యూటర్ రావాలని ప్రయత్నం వాడికి, కానీ కంప్యూటర్లో రాలేదు వాడికి సీటు, మెకానికల్లో వస్తుంది. చేస్తాడా చేయడా, చేస్తే వాడు ఇంజనీర్ అవుతాడా అవడా, ఒక్కొక్కసారి అదే వాడికి ఎక్కువ ఉపయోగపడుతుందేమో. నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్లో చేరుదామా వద్దా అనుకున్నాను. కలకత్తాలో గాల్డన్ రీచ్ అని ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, అక్కడ అప్లై చేశాను సీట్ వచ్చింది. ఇక్కడ బీఎస్సీకి అప్లై చేశాం సీట్ వచ్చింది. ఇప్పటిలాగా ఇంజనీరింగ్ అంటే మేము 50 మైళ్ళ దూరంలో ఉన్న పంపించేస్తామండి అక్కడున్నా పంపించేస్తాం అనే రోజులు కావాలి. బీఎస్సీ చదువు అన్నారు, నేను దేన్ని అన్నాను ఇంజనీరింగ్ అని బీఎస్సీ జాయిన్ అయ్యాడు. అదే టైం అప్పుడు మా అత్తయ్య కొడుకు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చాలా గొప్పది, అప్పుడు మెకానికల్ ఇంజనీర్ అంటే చాలా గొప్పవాడు అనమాట. అప్పుడు మా అమ్మ నాన్న మా అత్తయ్యల మధ్య మీ వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది చేర్పించలేదు అని, మా వాడికి మెకానికల్లో సీట్ వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి అది విచిత్రమైనటువంటి మనస్తత్వం, అసలు ఏం పట్టించుకునేవాడిని కాదు. నాకు మా తాతగారు ఇచ్చిన మా నాన్నగారు ఇచ్చిన బిరుదు మీకు అందరికీ గుర్తుందేలా పైకి చెప్పలేదు సస్పెన్స్. మా నాన్నగారు నాకు బిరుదు ఇచ్చారు గుర్తుంది కదా, తర్వాత రహస్యంగా చెప్తే బాగుండదు. అలాగే మా తాతగారు నాకు బిరుదు ఇచ్చారు, అదేంటంటే వీడికి హృదయం లేదు హృదయం మధ్యన ఒక చిన్న బండరాజు ఉంది. పట్టించుకునేవాడిని కాదు ఎవరు ఏమన్నా కూడా, ఇంట్లో వాళ్ళని పట్టించుకునేవాడు, బంధువులు వచ్చినా పట్టించుకునేవాడు, పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకునేవాడిని కాదు, బంధువులు వచ్చినా పట్టించుకునేవాడిని కాదు. కానీ మా నాన్నగారు బామ్మగారు తాతగారు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉండే, బీఎస్సీ చదువుతాడు అక్కడేమో సీట్ వచ్చింది మనం కొంచెం ధైర్యం చేసి ఉంటే బాగుండేది కలగడా పంపించడానికి కాశీ నుంచి. నేనే పట్టించుకునేవాడిని కాదు. సరే మా బావగారు అత్తయ్య కొడుకు మెకానికల్ ఇంజనీర్ అయ్యేది, ఉద్యోగం కాదు ఇక్కడికి ఉద్యోగం కాదు. తర్వాత అతను చైనీస్ వారిలో సివిల్ ఇంజనీర్స్ కావాల్సి వచ్చారు, నాకు తెలియదు కారణం ఎందుకు కావాల్సి వచ్చారు. సివిల్ ఇంజనీర్స్ అసలు అవుడు చదవడుగా వేస్ట్ కదా, అప్పుడు అంతా మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగే కదా. అంతేత 6 నెలల స్పెషల్ కోర్స్ పెట్టారు సివిల్ పాస్ అయిన మెకానికల్ ఇంజనీర్స్ కి. వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ కాస్త మేము నేర్చుకున్నాయా మాకు అవసరమైన పని కోసం వాళ్ళకి స్పెషల్ కోర్స్ పెట్టి సివిల్ ఇంజనీరింగ్ లో వ్యాపించారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో అర్థమైందా, మీరు ఏ గురువుని ఎన్నుకున్నారో మిమ్మల్ని ఎందుకు చదవమన్నానో అది ఎందుకో మీకు తెలియదు. చదవండి ఆ పుస్తకాలు, మీరు అనుకోవచ్చు ఇది చాలా బాగుందని, మీరు చదివి నిష్ణాతులయ్యే టైంకి అదే మీకు చాలా ఉపయోగపడుతుంది, వచ్చు కాదు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నాగా నేను, మీరేం చేసుకోవాలో అది చేసుకోండి క్లియర్. అంటే మళ్ళీ కపదాటికి మొదలెట్టకండి, నో వేషాలు, చెప్పింది చెప్పినట్టు చేసుకోవటమే, ఎవరికి ఏం చెప్పాను ఎంత చెప్పాను చేసుకోవటమే. అది ఈ ఆజ్ఞాచక్ర జాగరణలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర కుండలిని జాగరణలో మనమే వహించవలసి వస్తుంది. మనమే అంటే ఎవరు? ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, సాధన చేసినటువంటి వాళ్ళు. ఇక్కడ వచ్చినంత మాత్రాన మీకు అర్హత రాదు. ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది అనుకోండి, మీరు పరీక్ష రాశారు, ఇప్పుడు ఏం రిజల్ట్? నెక్స్ట్ పూర్ణమికి, ఆ నెక్స్ట్ పూర్ణమికి, ఆ నెక్స్ట్ పూర్ణమికి తెలుస్తుంది. ఒకవేళ నిజంగా అత్యంత అవసరమైనటువంటి పరిస్థితులలో మీరు రాలేకపోతే ఎక్కడున్నారు అక్కడ ఇక్కడున్నట్టే భావించుకుని చేసుకోండి. కానీ ఎవరికది? అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే. అత్యంత అవసరమైనటువంటి పరిస్థితులు ఏంటి అంటే, మా బంధువులు ఎవరో వస్తా ఉన్నామండి, వాళ్ళు వస్తామో రామో చెప్పలేము అన్నారు, మేము ఇంట్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. బంధువులు మేము ఎలాగా కాదని కాను, పరీక్ష రాయాలి, ఎంట్రన్స్ టెస్ట్, బంధువులు వస్తా ఉన్నారు, ఏం చేస్తారు? బంధువుల కోసం ఆగుతారా, ఎంట్రన్స్ టెస్ట్కి వెళ్తారా? కానీ చెయ్యో కాలు విరిగిపోయింది, ఏం చేస్తాం? హాస్పిటల్లో ఉంటారు. అర్థమవుతుందా? అది తీవ్రమైనటువంటి ఆటంకం అవ్వాలి తప్ప వేషాల ఆటంకులు ఇంకా నేను భరించను, చాలా సీరియస్ గా కాబోతున్నాను నేను, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇచ్చేంత ఇంకో దారి లేదు మీకు ఆ ఇంపార్టెన్స్ తెలియటం. ఇంత సీరియస్ గా చెప్తేనే మీరు కలగతలే. ఇది ఏమింటే రానైనా నాకు వీలా ఉందని మాస్టర్, నెక్స్ట్ బర్త్ లో నాకు దివ్య దృష్టిలో తెలుస్తుంది, మీరే నాకు గురువు అవుతారని. లేకపోతే బై ఛాన్స్ మీరు దారి తప్పితే నేనే మీకు గురువు అవ్వచ్చు, అది కూడా జరగచ్చు. దానికే అప్పుడు మన ఇద్దరం ఆలోచించుకున్నానండి. సరే అప్పుడు ఆలోచించుకున్నాం, నేనే కాదంటే. కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చాలా సీరియస్ గా మారండి, చాలా సీరియస్. కానీ చాలా సీరియస్ గా మారాలి అంటే మీరు ఎక్కడికో పారిపోకల్లే, అదే నేను చెప్పేది. ఉన్నచోటే మీరు నేర్చుకోండి. ముందు నేర్చుకుంటే కదా ఇతరులకు చెప్పగలరు. మీరు నేర్చుకోకుండా పారిపోయి ఇతరులకు ఏం చెప్తాం? మీరు చెప్పగలిగేది ఏముంటుంది? గురుగారు చాలా గొప్ప వాళ్ళు, గాయత్రి మంత్రం చాలా గొప్పది, యజ్ఞాన్ని తీసుకోండి. అంతకంటే మనకేమొచ్చింది చెప్పడానికి? అది ఎవరైనా చెప్పొచ్చు, అది నువ్వే చెప్పక్కర్లే. ఇది నేర్చుకోండి, ఈ విద్య నేర్చుకోండి. అంచేత ఈ ఆజ్ఞాచక్ర జాగరణ విద్యలో అత్యంత ప్రముఖమైనది ఏంటి అంటే, ఇక్కడికి వచ్చాక కరిష్యే వచనంతో నిరంతరము ఆ మానసిక స్థితిలో ఉండిపోండి. ఆ మానసిక స్థితి కోసం ఇదంతా చెప్పేది. మీరు చేయాల్సింది ఇక్కడ ఏమీ లేదు, అది బ్రెయిన్ లో ఇంపింజ్ అవుతుంది. ఎలా అవుతుందండి? కంప్యూటర్లో డౌన్లోడ్ చేస్తారు మీరు. కొంతమంది కంప్యూటర్స్ గురించి తెలిసినప్పుడు పేజీలకి పేజీలు 1 గంటలో 1 గంటలో డౌన్లోడ్ అవుతుంది. తర్వాత కొన్ని సంవత్సరాలు పడుతుంది వీడికి ఆ పేజీలన్నీ చదవటానికి. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు నోరు మూసి కూర్చోటం, కంప్యూటర్ ఆన్ చేసి దీన్ని డౌన్లోడ్ బటన్ నొక్కేసి తిరుగుతూ ఉంటాడు. అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? కంప్యూటర్ యొక్క మెమరీలో. అలాగే మనకి మెమరీ ఉంది, అక్కడ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. నువ్వు తిరుగుతోంది ఇక్కడ ఏరియాలో, ఆ తిరిగేది ఏదో పద్ధతిగా తిరుగు. మన గురువు గారు చెప్పారంటే అంత డౌన్లోడ్ అయిపోతుంది కదా అని కదిపారనుకోండి కంప్యూటర్ని, డిస్కనెక్ట్ అయిపోవచ్చు. ఇంకొక ఆ వాతావరణానికి తగినట్టు ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వీళ్ళవి. ఆ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుంటూ మన యొక్క ఈ కార్యక్రమాలలో నేను చెప్పిన విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఏం చెప్తున్నాను నేను చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాను అంటే, మనం అందరం కూడా కుండలిని సాధకులుగా మారాలి. అది అర్థం అవ్వాలి ముందు. మీకు నేను చెప్తున్నది ఏంటో, కుండలిని సాధన 125,000 మందికి అందించేటటువంటి పరిస్థితి ఇది. ఏ గురు ఆశ్రమమైనా ఆలక్ష్యంతోనే పెట్టబడింది, అది గుర్తుంచుకోండి. అమ్మదే కాదు, అందరూ ఆశ్రమాలు స్థాపన అందుకే జరిగింది. కొంతమంది గురువులకే తెలియదు వాళ్ళు ఎందుకు ఆశ్రమం పెట్టారు. వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు, వచ్చింది ఆశ్రమం పెట్టేశారు, రన్ అయిపోతుందని చేత వాళ్ళని పట్టుకుని మీ గురువుకే తెలియదా, మా గురువు గారు చెప్పారంటే వాళ్ళంటే మీ గురువుకే తెలియదయ్యా, మా గురువు గారు చెప్పారని మేం బాగానే ఉంటాం, మీరు కొట్టేసుకుంటారు. ఇంకా మీరు అలా కొట్టుకోవద్దు, మీ గురువుకు తెలియదు మీకు రాదు అని. మీకు అర్థమైతే మీకు గుర్తించవలసింది ఏంటి అంటే, కుండలిని జాగరణకి కావలసినటువంటి పరిస్థితులు ఇలాంటి క్షేత్రాలలో చాలా బాగా డెవలప్ అవుతాయి. కుండలిని సాధనకి ఈ క్షేత్రం కంటే గొప్పదైనటువంటి క్షేత్రము రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండదు మీరు తర్వాత మీరు చదివి బాధపడతారు, అది జరిగేదే నేను మీరు ఎంత చెప్పినా మీరు కదలరు, కానీ అది చెప్పలేదు ఆ కర్మ చాలా ప్రమాదం. ఎందుకంటే చందమామలో రాసేటటువంటి కొన్ని కథలు అక్షరాలా నిజం. అది భక్తి విక్రమార్కుడు బేతాళుడు కథ తెలుసు కదా, విక్రమార్కుడు ఏం చేస్తాడంటే బేతాళుడిని నన్ను కథ లెక్కించుకుని ఆయన ఒక కథ చెప్తాడు. ఇప్పుడు నేను చెప్తానంటే కథ చెప్పాక అందులో ఏదో ఒక డౌట్ వస్తున్నాయా, స్థితోస్మి గత సందేహ బదులు స్థితోస్మి విత్ సందేహ, సందేహంతో ఉందా లేదు అదే. ఆ బేతాళుడే మళ్ళా ప్రశ్న వేస్తాడు, ఏమయ్యా రాజా నీకు అర్థమైందా, ఏమయ్యా మీరందరూ మీకు అర్థమైందా అని ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను అనమాట. అలాగా వేశాక కండిషన్ ఏంటి అంటే బేతాళుడిని తీసుకురావడానికి మౌనంగా ఉండాలి. ప్రశ్నకి జవాబు చెప్పాలంటే అంచేత మౌనంగా ఉండిపోతావేమో రాజా, నీకు తెలిసి జవాబు చెప్పలేదనుకో నీ బుర్ర 1000 చెక్కలు అవుతుంది అంటాడు. ఎందుకు చెప్పాను అర్థమైంది కదా, మీకు ఇంత తెలిసాక మీరు దీన్ని ఆచరణలో పెట్టలేదు అంటే అర్థమంటే మీ బుర్ర 1000 చెక్కలు అయిపోయింది. సహస్రమైన ముక్కలు అక్కడక్కడ కొంతట్టు పడతాయి, కనిపించవు మీకు అవి. ఇక ఆచరణలోకి దిగిపోండి తప్ప మీరు వేషాలు కబుర్లు మాత్రం చెప్పకండి. మీరు అదే నేను స్ట్రెస్ చేసేది, ఇంకా డోంట్ ట్రై టు గివ్ మీ అన్ ఎక్స్ప్లెనేషన్ ఈ కారణంలో రాలేకపోయిన మాస్టారు ఆ కారణం నీకు ఇన్ని రాకపోతే నాకేంటి, నీకు అసలు అది అర్థం అవుతుందా ఎప్పుడైనా నాకేంటిక మీరు రాకపోతే నీకు అది అర్థం అవ్వాలి. కేవలము నాకు ఏంటంటే వాళ్ళు ముఖ్యం, వాళ్ళ మేము ఇంత పెద్ద పెద్ద స్టోర్ హౌస్లు పెట్టేశాం, ఈ పిచ్చి వాళ్ళు ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఆ ఇంగ్లీష్ చదువులు అదే అని వెంట పెడుతున్నారు తప్ప అసలు ఈ చదువు చదువుకోవడానికే రావటం లేదు అంటే రైట్ నేను చెప్తానన్నాను. నువ్వు చెప్పలేవయ్యా, నువ్వు బాగా బుద్ధిస్తూ ఉంటావాళ్ళని, నేను చాలా మంచివాళ్ళు లాభం లేదన్నా, నువ్వు కొట్టడం మొదలెట్టన్నారు. ఇంకా నేను కొట్టడం మొదలెట్టలేదు, మీరు అదృష్టవంతులు. సిద్ధి సాయి వాళ్ళు రాళ్ళు అవి ఇందుకు సేవ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అనవసరమైనటువంటి వాళ్ళు వస్తే ఏం లాభం, ఆ వచ్చేవాళ్ళు ఎవరో నిలబడ్డారు, సిద్ధి సాయిని జగద్గురుగా నిలబెట్టగలిగారు ఆ కొద్దిమంది, అందరూ కాదు ఆ రాధాకృష్ణ ఆ శ్యామ ఐదారుగురే కరెక్ట్ వ్యక్తులు ఆయన దగ్గర ఉన్నారు కనుక సిద్ధి సాయిని ఈనాడు విశ్వవ్యాప్తంగా చేసేయగలిగారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ వచ్చేం చేశారు, మీరు అర్థం చేసుకోండి. అది అమ్మకి వాళ్ళకి అలాంటి వ్యక్తులు దొరకటం లేదు. ఎందుకు దొరకటం లేదు అంటే వాళ్ళదే తప్పు, ప్రేమ ఎక్కువ వాళ్ళకి, ఏది ఎక్కువైనా తప్పే. ఆవిడే కనుక గట్టిగా ముట్టిగా వేసేసి తన దగ్గర వచ్చిన వాళ్ళని లాగేసి ఉండింటే, కానీ లాగేసి ఉండింటే ఇదంతా గతం. నేను అది చెప్పే లాభం ఏంటి, ఇంకా నేను కొట్టాలా, ఇంకా అది నేను నిర్ణయించుకున్నాను కొడతాను సాధిస్తానని కొట్టే ముందు మొత్తమంది ఇవ్వాలి కదా, నేను మొత్తమంది ఇచ్చాక కోసేస్తే తెలియదు. అంచేత ఆ భావం అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తున్నాను ఇది. ఈసారి కనుక మీరు మిస్ అవుతే నా స్పీడ్ మీరు ఇప్పటికే చాలా మంది అందుకోలేకపోతున్నారు, మీరు అనుకుంటున్నారు మీరు నాతో పాటు ఉన్నారని, మీలో ఎవ్వరూ నా స్పీడ్ అందుకోలేకపోతున్నారు. అందుకునేవాళ్ళు కనీసం మీరు ఉన్న చోటైనా స్పీడ్లో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటామే, హై వోల్టేజ్ నుంచి ఇంకా లో వోల్టేజ్ ఇంకా లో వోల్టేజ్కి వచ్చి మీరున్న చోట మీ మినిమం వోల్టేజ్తోనే వర్క్ స్టార్ట్ చేసేయండి. కంగారు పడిపోకండి, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మిమ్మల్ని బెదిరించడానికి కాదు, ఎంత ఉందో మీకు తెలిస్తే టైం వేస్ట్ చేయండి. కానీ టైం వేస్ట్ చేయకుండా మాస్టారు నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అంటే నాకు గుడిబండలు అవుతారు, మీరు నా పనికి మీరు అడ్డు తగ్గుతారు, ఏం చేస్తారు నాతో పాటు ఆయన నాకేం చేయకలే. మీరు నేను చెప్పింది ఇంటింటికి తీసుకెళ్ళండి. అద్భుతమైనటువంటి రోజులు ఇవి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి గ్రూప్ ఉంది మనకి. మనం ఒంటరి వాళ్ళం మాత్రం ఖచ్చితంగా కాదు, మీరు గుర్తించినా గుర్తించకపోయినా ప్రతి వ్యక్తికి వారి వారి ఏరియాలో ఖచ్చితంగా ఒక మంచి గ్రూప్ ఉంది. ఆ గ్రూప్కి ఈ నియమాల ముందు ఖచ్చితంగా చెప్పండి, వాళ్ళకి అప్లికేషన్ ఫామ్స్ మిషన్ ఆర్కే అప్లికేషన్ ఫామ్స్ నింపించండి. కాలేజీలో అప్లికేషన్ ఫామ్స్ ఎలా నింపిస్తామో అలా నింపించండి. ఒకటి అమ్మా చాలు, కనీసం 2.5 లీటర్లు లేక 12 గ్లాసులు మంచి నీరు త్రాగుతాను ముందు, అది అలవాటు చేయించండి. మీరు పెద్ద పెద్ద సాధనలే చేయించక్కర్లే, ముందు నీళ్లు తాగటం వస్తే మనిషికి సవ్యంగా ముందు దేశం బాగుపడుతుంది. పిండాండ బ్రహ్మాండ సమన్వయం కదా, నీళ్లు మీ శరీరంలో కావలసినంత ఉంటే ప్రకృతిలో కూడా కావలసినంత ఉంటుంది, అదే పిండాండ బ్రహ్మాండ సమన్వయం అంటే. అందుకే వర్షాలు ఎక్కడపోతే ఏం చేస్తాం మనం, శివలింగానికి సహస్ర ఘటాభిషేకం చేస్తాం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఉంటే ప్రకృతిలో వస్తుంది, నీలోనే ఉన్నాడు కనుక ఆ పరమాత్మ. బాహ్య పరిస్థితుల్లో నీతి కొరత ఉంది కనుక మొట్టమొదటి మీరు ఈ నియమం అందరి చేత పాటించాలి. అంటే ముందు కనీసం మీరు పాటించండి. మేము పాటించటం లేదు, వదిలేయండి, ఇంకోలా చెప్పండి, మేము పాటించాలి చెప్తాం. బలం దొరికారు మనుషులందరూ కూడా. తల్లి తండ్రి చదువుకోలేదు అంచేత పిల్లలకి చదువుకోమని చెప్తారా? చెప్పరా? చదువుకోలేదు కనుక నువ్వు ఇంకా చెప్పాలి. అలాగే నువ్వు తాగటం లేదు కనుక కనీసం పక్క వాళ్ళ చేత అయినా నీళ్లు తాగించు. మూడు చెరువులు నీళ్లు కాకపోతే 3 లీటర్లు తాగించు కదా. అంచేత మొదటి పాయింట్ ఏంటి, 2.5 లీటర్లు నీళ్లు తాగిస్తాను. ఇది పెట్టండి మీరు, ఇది ఇక్కడ పేరు మాత్రం మార్చేయండి. ఇదే ఉండక్కర్లే. ఇదేంటంటే మిషన్ ఆర్కే మలక్ ప్యాక్ అని వాళ్ళు పెట్టుకున్నారు. మీరు మీ ఇష్టం, మీ పేరు పెట్టుకుంది. మీకు ఏ దేవుడు పేరు ఇస్తాయిందో, ఏ గురువు పేరు ఇస్తాయిందో, ఏదో ఏది పేరు పెట్టుకుని అప్లికేషన్ ఫామ్స్ మాత్రం ఫైల్ చేయాలి మీ దగ్గర. నేను కోరేది ఒకటే ఏంటంటే వాటన్నిటినీ ఒక కాపీ నాకు పంపించండి. ఐ వాంట్ టు సెంట్రలైజ్ ఇట్. కానీ అది ఈ నా పేరు మీదే, నీ పేరు మీదే, ఆ గురువు పేరు మీదే జరగక్కర్లేదు. జరగటం మంచిది కూడా కాదు. ప్లస్ ఎవరు ఎక్కడ ఏమి చేస్తున్నారో అందరికీ తెలియాలి తప్ప అందరూ కలిసి చేయక్కర్లే. నాకు చేతనైంది నేను చేస్తా, మీకు చేతనైంది మీరు చేస్తారు. మీ ఏరియాలో మీరు మంచి నీళ్ళు తాగిస్తే నా ఏరియాలో నేను మంత్రగతం చేయిస్తాను. నేను మనుషులు బట్టి అర్థమైందా? మొదటి నియమం. 2, నేను ఎలాంటి కూల్ డ్రింక్స్ మత్తు పానీయాలు త్రాగను. ఇదంతా కూడా చాలా ఈజీగా చాలా మంది చేసేయగలరు, కానీ అందరూ అది చేసేస్తే ప్రపంచం మారిపోతుంది. అది మీరు ఆలోచించుకోండి. అందరూ కూల్ డ్రింక్స్ తాగటం మానేశారనుకోండి, మత్తు పదార్థాలు అంటే టీ కాఫీలు అవి మానేశారు, ఇంకా ఎవరు సిగరెట్లు అమ్మరు? మనం మానేస్తే వాళ్ళు అమ్మరు. కానీ నువ్వు తాగుతూ గవర్నమెంట్ నిషేధించాలంటే నీకు పెరిమిట్, మళ్ళీ దాన్ని లంచం ఎంచుకోవాలి ఆ పెరిమిట్కి. అంతకంటే ఓపెన్ మార్కెట్ లో దొరికితేనే మీకు సుఖం. కొండల్లో తాగి చస్తారు. పెరిమిట్లు అవి చెప్తే వాళ్ళకంతా లంచాలు ఇచ్చి అందుకే గవర్నమెంట్ గేపు నుంచి రావాలని కోరుకోకండి. మీ వైపు నుంచి స్టార్ట్ చేయాలి. నేను ఎలాంటి కూల్ డ్రింక్స్ మత్తు పానీయాలు తాగను. మత్తు పానీయాలలో సిగరెట్లు కూడా కలుపుకోండి. ఇక్కడ గాయ లేదు, అది కూడా యాడ్ చేసుకోండి. నేను రోజు గాయత్రి మహామంత్ర జపం చేసుకుంటాను. ఇది ఇన్సిస్ట్ చేయండి మీ స్నేహితులు బంధువుల మీద. మీరు ఫోర్స్ చేయండి. దాని కారణం మీకు తెలియదు ఎందుకు చెప్తున్నారో గురువులు. అంటే 15 నిమిషాలు చేసుకుంటాను, 30 నిమిషాలు చేసుకుంటాను, 45 నిమిషాలు చేసుకుంటాను. మీరు మాత్రము ఖచ్చితంగా, మీకు మాత్రం కన్సెషన్ లేదు, అదే మిగతా వాళ్ళ కన్సెషన్. ఇందులో ఉంది మాస్టర్, ఇందులో ఉన్నది మీకు కాదు ఇతరులకి. నేను టీ కాఫీ మానేస్తాను. రోజు పొద్దున్న రాత్రిపూట ఒక కప్పు పాలు త్రాగుతాను. సాధ్యమైనంత నేను ఇది ఆచరించండి. రాత్రి సూర్యాస్తమయం అయిన తర్వాత వీలు అయితే పెరుగు మధ్యన మానేయండి, పాలు తాగొచ్చు. రాత్రి సూర్యాస్తమయం అయితే సాయంత్రం దాటాక సూర్యాస్తమించాలి. తాగితే ఏమవుతుంది, మోకాలు నొప్పులు వస్తాయి, సయాటిక పెయిన్స్ వస్తాయి. మొన్న భీమవరంలో ప్రాక్టికల్గా నేను అనుభవించాను అది. సాధారణంగా నేను తాగను రాత్రిళ్ళు. అక్కడ ఏదైపోయింది అంటే కొంచెం అడ్డబిడ్డ అయింది నాకు ప్రళాద్ బాబా ఆశ్రమంలోనే ఆహార నియమాలు. ఆ అడ్డబిడ్డ అయింది. అక్కడి నుంచి డైరెక్ట్గా నేను అమలాపురం వచ్చాను. అమలాపురం నుంచి ఇంకా అది సర్దుకునే లోపల ఉంది, భీమవరం వచ్చేసాను. ఇంకా మధ్యాహ్నం ఫుడ్ తీసుకోలేదు. తీసుకోకుండా నేను క్లాస్కి వెళ్ళిపోయాను. క్లాస్కి వెళ్తే వచ్చిన తర్వాత ఆటలు వేసేస్తాను. ఏముంది రెడీగా అంటే ఒక ఇడ్లీ ఉన్నాయన్నారు, పెరుగు ఉన్నాయన్నారు, తిన్న పెరుగు. ఇంకా ఆ రోజు రాత్రి నుంచి 2 రోజు పొద్దున్న వరకు మోకాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు. మరి మనకి ఇంకా రాలేదు అంటే మీ అదృష్టం ఇంత పిచ్చి పిచ్చి ఆహారపు అలవాట్లున్నా. కానీ గ్యారంటీగా ఎప్పుడప్పుడు వచ్చేస్తుంది అది. అంచేత ఫస్ట్ కండిషన్ ఏంటంటే రాత్రిని కాదు సూర్యాస్తమయం అయిన తర్వాత మజ్జిగ పెరుగు సంబంధించిన వస్తువులు ముట్టుకోకండి. పాలు ఎప్పుడు ఒంటరిగా తాగండి. ఒంటరిగా తాగేటువంటి గదిలో తలుపులు వేసేసుకుని ఒంటరిగా తాగమని కాదు, పాలు ఒంటరిగా అని అంటే పాలుతో పాటు ఇంకోటి ఏది తీసుకోకండి. అది అదేనా భాష, పాలుతో పాటు ఏదైనా కాస్త నంచుకోవటానికి ఇడ్లీ ముక్కను లేకపోతే ఇంత ఏదో వేసుకుంటూ ఉండే బీడి పప్పులో ఏదో ఏదని కలిపి పాలు. అదంతా నేను ఇప్పుడు చెప్పే టైం లేదమ్మా, అదే తాగండి అంతే. పొద్దున్న పూట టిఫిన్ కి ముందు ఏకాంతంగా అంటే పాలు మాత్రమే అని నా ఉద్దేశం. దాంతో పాటు 10 మంది తాగొచ్చు ఒకేసారి, కానీ పాలతో పాటు ఏ పదార్థాన్ని తీసుకోకండి. ఖచ్చితంగా పుల్ల పదార్థాలు అసలు తీసుకోకండి. పాలతో పాటు పుల్ల పదార్థాలు తీసుకుంటే పాలు విషయంగా మారిపోతుంది. విషయం అంటే ఒళ్ళు నొప్పులవి వస్తాయి, టాక్సిన్స్ గా మారుతాయి. ఆ నియమాలు కాస్త చెప్పుకోండి. టీ కాఫీ మానేయగలిగే వాళ్ళు అసలు మానేయండి, మానలేని వాళ్ళు మానటానికి ప్రయత్నం చేయండి. అసలు యాక్చువల్ గా ఇక్కడ కర్ర పట్టుకుని కాఫీ తాగారు అదేసే బుర భద్రపడితే అనాలి. మరి ఆ బుర భద్రపడత లేకపోతున్నాను కనుక టీ కాఫీ మానేయండి. ఇక్కడ అలవాటు లేని వాళ్ళకి భలే ఆనందం, వాళ్ళు ఆల్రెడీ అది ఆరింజులైంది. నేను రోజుకి 10 ఆసనాలు 6 ప్రాణాయామాలు చేస్తాను. మళ్ళీ అందరికీ ఆసనాలు తెలుసు, ప్రాణాయామాలు తెలుసు, చెయ్యరు. మరి తెలుసండి అంటారు, తెలిసి చెయ్యాలి. అదేంటో ఇద్దరు కనీసం తెలిసిన వాళ్ళు ఏం చేయాలి, లైన్ లో పడిపోండి, తెలియని వాళ్ళు నేర్చేసుకోండి. ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేయగలరు. కొంచెం వాళ్ళకి పూసుకోగలిగితే ఇందులో వాళ్ళు చేయలేని ఏమీ లేదు. నేను నా వృత్తి బాధ్యతలు, సామాజిక బాధ్యతలు ఒక సేవాభావంగా నెరవేరుస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుందంటే ఇచ్చేసేద్దా, నువ్వేం చేస్తావు బయటకు వచ్చి, నువ్వేం చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే నువ్వు ఎప్పుడు చేయగలిగినా వాళ్ళ ఆఫీసుకి వెళ్ళ ముందు చేయగలవు, మిగతా వాళ్ళకి చెప్పడానికి, లేకపోతే వాళ్ళ ఆఫీసు నుంచి వచ్చేసాక చెప్పగలవు. ఇంకా మిగతా టైం నువ్వు దేనికి ఉపయోగించుకోగలవు అంటే మిగతా పనులు మానేస్తూ స్వాధ్యాయానికి ఉపయోగించుకోవచ్చు. ఆ స్వాధ్యాయానికి మీరు అంత కష్టపడక్కర్లే. నేనున్నాను ఏం చేయాలో చెప్పటానికి, ఏ పుస్తకంలో చదివాను దాని మీద కాస్త సీరియస్ గా నా లెక్చర్లు వింటే అర్థమైపోతుంది. ఇంచేత మీ వృత్తి బాధ్యతలు కానీ సామాజిక బాధ్యతలు గురువు యొక్క సేవగా చేయండి. ఆ మానసిక స్థితి ఎలా తెచ్చుకుంటారో నేను చాలాసార్లు చెప్పాను, అయినా మీకు అర్థం అవ్వదు. గుడి కడుతున్నప్పుడు ఒకరిని అడిగారు, ఎందుకయ్యా నువ్వు రాళ్ళు కొడుతున్నావు అని. నాకు కర్మ కాలేదు, రాయి కొడుతున్నాను. ఏంటి అంటే మీకు మోహం ఉండదు, వాళ్ళతో ఉండాలి, వాళ్ళకి లేకపోతే ఎత్తాయా, వాళ్ళకి నేను ఏదో చేసేయాలి. మొన్న ఒక ఊరికి వెళ్ళా నేను, ఒక ఆయన ఆల్మోస్ట్ చచ్చిపోయి బతికేది. సరే యాజ్ యూజువల్ మాస్టర్ మీ అనుగ్రహం, గాయత్రి మాత అనుగ్రహం, మీరు వెళ్ళే బతికాను. అందుకే చూడండి ఫ్రిజ్ లేదా మీ ఫోటో కూడా ఉంది. ఫ్రిజ్ అనమాట మనం గడుపు నమ్మంగా అంతేత, మరి ఫ్రిజ్ మీద నా ఫోటో పెట్టుకునండి, గ్లో అప్ చేసినట్టు. వెరీ గుడ్. కానీ అది చిన్న కోరిక మీరు పోయింది మాస్టర్, మా అబ్బాయికి ఇది కట్టించలేదు నేను. ఇంకా వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చూసుకుంటున్నాడు, నువ్వు ఇల్లు కట్టించకపోతే ఏంటి. ఆ ఇల్లు నువ్వు ఆశ్రమంలా కట్టుకుని వచ్చే పోయే వాళ్ళకి చేస్తే నీ జీవితమే ధన్యం అయిపోతుంది, ఇతర జీవితమే ధన్యం. నీకు అబ్బాయికి ఇస్తే అంటే చెత్త ఇంత చిన్న ఇచ్చాడా అని ఏడుస్తాడు, మార్దీ పేరు వేయించలేదని ఏడుస్తాడు, లేకపోతే 2 అంతస్తులు వేయించలేదని ఏడుస్తాడు. నువ్వు కట్టించటం వల్ల నీకు తిట్లే ఎక్కువ అవుతాయని నేను చెప్పలేకపోయాను ఆయన ఉన్న పరిస్థితి బట్టి. కానీ మీరే అర్థం చేసుకోండి, సామాజిక బాధ్యతలు అంటే మనం చేయగలిగే బాధ్యతలే తప్ప. నా తండ్రి నాకు 2 కోట్లు ఇచ్చాడు, నా తండ్రి అడుగు చాలల్లో నేను అడగలేకపోయానని ఒక ఆయన ఘోరమైన ఏడ్చిస్తున్నట్ట. ఏం జరిగింది ఆయన అని, నా తండ్రి నాకు 2 కోట్లు ఇచ్చాడు, నాకు 5 పిల్లలు ఉన్నాడు, ఆ లెక్క నేను ఒక్కొక్కరికి 2 కోట్లు ఇవ్వాలంటే మరి అంత సంపాదించలేకపోయినా ఏడుస్తున్నాడు. ఏడ్చుకో, నీ జీవితాంత అవస్థ కన్నా రాకపోవచ్చు నీ కర్మ లేకపోతే. కర్మ ఉంటే వస్తుంది, వస్తే ఏం చేస్తారు, నీ పిల్లలు తాగితన్నా ఆడతారు. అంతకంటే జరిగేదేం లేదు, అంతకంటే గొప్పగా ఏం జరగదు. అంచేత నేను నా వృత్తి బాధ్యతలు, సామాజిక బాధ్యతలు ఒక సేవాభావంగా నెరవేరుస్తాను అంటే అర్థమైంది కదా. చెయ్యి, నువ్వు ఏ పని చేస్తాను, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వాడేమనుకుంటున్నాడంటే వాడి లాభాల కోసం చేస్తున్నాడని. కానీ పిచ్చివాడు వాడు సేవ చేస్తున్నాడు, ఇంచంటే అక్కడ లేని వస్తువు ఎక్కడి నుంచో తెచ్చి లాభం తీసుకుంటున్నాడు. అక్కడికి అనవసరమైనటువంటి వస్తువు వాడు అమ్మలేడుగా. అంటే అసలు యాక్చువల్ గా వాడు ఏం చేస్తున్నాడు, సేవే. మున్సిపాలిటీ వాడు స్వీపర్ వస్తాడు, వాడేమనుకుంటా అంటే నా పెళ్ళాంతగలికి తిండి పెట్టడానికి ఉద్యోగం లేదు, ఈ ఉద్యోగం దొరికిందని. కానీ యాక్చువల్ గా వాడు ఏం చేస్తున్నాడు, పెద్ద సేవ చేస్తున్నాడు. ఆ భావం రావటం లేదు. ఎంత దరిద్రం అయిపోయాయంటే దాన్నే గురువు గారు ఏమంటారంటే భావ దారిద్రం అంటారు. భావాన్ని ఎంత వరకమంట ఏమన్నాది అయిపోయింది. అంచేత నేను నా ఆహార నియమాలు ఈ కింద చెప్పిన విధముగా పాటిస్తాను. ఆశ్రమాల్లోకి వచ్చినప్పుడు మాత్రం అవి పాటించక్కర్లే. అంచేత ఇవి మీరు పాటించక్కర్లేదు అనుకుంటే మీరు ఆశ్రమానికి వచ్చి ఉండిపోండి, బెస్ట్ అనమాట. మీరు ఎంత హాయో మీకు, మీరు ఇక్కడికి వచ్చి ఉండిపోయారనుకోండి, ఈ ఆహార నియమాలు ఏమి పాటించక్కర్లే. కానీ అప్పుడు ఇక్కడ నియమాలు మీరు పాటించాల్సి వస్తుంది. ఏదైనా మంచి పుస్తకము రోజు కనీసం 1 గంట సేపు చదువుతాను. ఇక్కడ కాస్త జాగ్రత్తగా వినండి మీరు, మీరు చాలా మంచి పుస్తకాలు చదివి ఉంటారు, గురువుగారి పుస్తకాలు అవి. ఆ పుస్తకాలు ఇతరులకు చెప్పే బాధ్యత మీ మీద ఉంది. అంచేత కాస్త చదవగలిగి చెప్పగలిగి నేను చెప్పగలము అనుకునేటటువంటి వాళ్ళు ప్రతి వారము కనీసం ఒక పుస్తకాన్ని మీ చుట్టుపక్కల వాళ్ళకి పరిచయం చేయండి. చుట్టుపక్కల వాళ్ళంటే స్నేహితులు బంధువులు వాళ్ళకి, నేను ఈ పుస్తకం చదివాను, ఈ పుస్తకం చాలా మంచిది, ఈ పుస్తకంలో తెలియనటువంటి విషయాలు ఇది అని. మీరు ఏ పుస్తకం పరిచయం చేశారో అది నాకు చెప్తూ ఉండేది. ఎలా పరిచయం చేయగలను, నేను పండితుణ్ణి కాదు, వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసు కదా, అది చాలు. డిజర్ట్ లో ఎడారిలో ఔదం వృక్షమే మహావృక్షం అనమాట. అంచేత ఆధ్యాత్మిక జగత్ ఒక ఎడారి కాదు, మహా ఎడారిగా ఉంది ఇప్పుడు. అంచేత ఇక్కడ అనేక మంది ఔదం వృక్షాలు కూడా మహాగురువులుగా భాషలుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనము వాళ్ళకంటే చాలా ఎక్కువ తెలుసు అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. మీకు అహంకారం లేదు కనుక లాప్టాప్ చెప్తే నేను ఇంకా ఎక్కువ పని చెప్పేస్తానేమో అని భయంతో మీరు బయటపడటం లేదు. మీకు చాలా మంది గురువుల కంటే కూడా చాలా ఎక్కువ తెలుసు, అవునా కాదా? మరి తెలిసి లాభం ఏంటి? మీరు 10 మందికి చెప్పండి, నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇతరులకు అందజేస్తాను. మంచి సమాచారం ఏంటి అంటే 5 ఏళ్లలో గుల్లేలమూడి ఆశ్రమము కుండలి జాగరణ కేంద్రముగా ప్రపంచానికి కేంద్రం అవుతుంది. మీరు చూడండి, అది మీరెళ్ళు అవుతుందో ఇతరుల వల్ల అవుతుందో నాకు తెలియదు. అది కానీ నాకు తెలిసాక నేను నోరు మూసి కూర్చోలేను కదా, నేను దూరుతా, నేను దూరుతున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా, స్వార్థంతోనే దూరుతున్నా. దూరమిస్తే ఇది తెలిసిపోయాక దూరం ఇవ్వరేమో, కొన్ని నేను దూరం ఇవ్వకపోతే వాళ్ళకి తెలిసింది కదా, వాళ్ళ లైన్లో పెట్టుకుంటాను. కానీ మీరు దూరండి, నన్ను దూరం ఇవ్వకపోతే మీరు బ్యాక్ డోర్ నుంచి దూరండి. ఖచ్చితంగా పూర్ణమి నాడు ఇక్కడ ఉండటానికి ట్రై చేయండి. కానీ జస్ట్ పూర్ణమికి వచ్చి వెళ్ళిపోయారనుకోండి, కొంచెం గ్రౌండ్ వర్క్ జరగాలి. 3 రోజుల పాటు ఉండటానికి ట్రై చేయండి. ఏ రోజైనా అనివార్య కారణాల వల్ల నేను ఏదైనా టిక్కు చేసి ట్రిక్కుతో అని రాయలేదు. వీళ్ళు టిక్కు చేసి ట్రిక్కుతో సంకల్పం ఏదో వంగపెట్టి వదిలేస్తారు కదా, ట్రిక్ చేసి ఇందువల్ల చేయలేకపోయింది. ప్రాయశ్చిత్తంగా ఒక సేవా కేంద్రానికో లేదా గుడికి కొంత డబ్బు ఇస్తాను, ఇది వద్దు మనకి, మనమే తీసుకుందాం. మీరు మిషనారికి అంటే మీరు మిషనారికి, వాళ్ళు వాళ్ళు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ వచ్చేయండి. అప్పుడు ఏం చెప్తే ఆ సంస్థ కాస్త పెరుగుతుంది. ఇంకా దీన్ని మీరు డిస్కస్ చేసుకోండి, టైం అయిపోయింది. జాగ్రత్తగా అందరికీ అందజేయండి.